పృథ్వీ గ్రహం తిరుగుతోన్నప్పుడు అది ఉత్తర దిశగా తిరుగుతోందా దక్షిణ దిశగా తిరుగుతోందా, ఏ కోణంలో ఉత్తర గ్రహం తిరుగుతోంది, మన పృథ్వీ గ్రహం తిరుగుతోంది, ఈ పృథ్వీ గ్రహం పక్కల బరువైనటువంటి గ్రహాలు ఏ ఉన్నాయి, తక్కువ బరువైనటువంటి గ్రహాలు ఏ ఉన్నాయి, ఇది పృథ్వీ గ్రహానికి వాస్తు దోషం. పృథ్వీ గ్రహానికి వాస్తు దోషమే నివారించగలిగేటటువంటి యజ్ఞము మీ ఇంటి వాస్తువుని ఎంతసేపట్లో తగ్గిస్తుంది? ఆ రోజుకి ఆ రోజే వాస్తు దోషాలు పోతాయి. అంచేత సకల గ్రహ వాస్తు ఇంకో రకమైనటువంటి దోషం ఉంటుంది, దృష్టి దోషం అంటాం. కొంతమంది కొంత ఆ ఈర్ష్య, నిన్న చెప్పారే ఏడు రాక్షసులు, ఎవరా ఏడు రాక్షసులు? నిన్నున్నారా విఠల్ బాబా గారు క్లాస్ చెప్తున్నప్పుడు ఎవరైనా ఇక్కడ? మొట్టమొదట ఉండేది ఏంటి అంటే కోపం. ఆ కోపానికి ఇద్దరు భార్యలు ఉన్నారట, ఈర్ష్య ద్వేషం. అక్కడతో సరిపోలేదు, మళ్లీ ఆ ద్వేషానికి పిల్లలు పుట్టారట, పగ పంతము. ఈర్ష్యకి పిల్లలు పుట్టారట, కుతంత్రము కుట్ర. మొత్తం ఏడుగురు. ఈ ఏడుగురు దోషాలు తగులుతూనే ఉంటాయి. ఎవరికో ఒకళ్ళకి మన మీద అసూయ ఉండొచ్చు, దోషం ఉండొచ్చు, అది తప్పు అని నేను అంటలేదు, సహజమే కదా. అంచేత ఈ దోషాలు కూడా పోవాలి. ఇంచేత ఇవాళ మీరు నేర్చుకుపోయేటటువంటి యజ్ఞానికి మీరు పేరు పెట్టదలుచుకుంటే సకల బాధ నివారణ యజ్ఞం అనొచ్చు మీరు. కానీ సకల బాధ అంటే మీకు అర్థం కాదు ఏ బాధలు పోతున్నాయో. అంచేత సర్వగ్రహ సకల వాస్తు సర్వదోష నివారణ గాయత్రి యజ్ఞము మీరు ఇవాళ నేర్చుకోబోతున్నారు. అదే నాతో పాటు చెప్పండి, మీరు నేర్చుకోబోతున్నారు, నేర్చుకున్నాక మీకు అనిపిస్తుంది అరే ఇంతేనా అని. ఎప్పుడైనా అంతే, కరెంటు రావాలి చీకటి పోవాలి అంటే ఏం చేయాలి? స్విచ్ వేయాలంటే ఇంతేనా, స్విచ్ వేస్తే చీకటి పోతుందా అని అడగవు కదా. ఇది అంతే, అంతే సులభమైంది. కానీ దృష్టికోణం ఉండాలి మీకు. ఇంకా చెప్పండి, ఇవాళ నుంచే అందరూ అనండి, ఇదేనా? ఇవాళ నుంచి నేను సర్వగ్రహ సకల వాస్తు సర్వదృష్టి నివారణ గాయత్రి యజ్ఞాన్ని పరమ పూజ్య గురుదేవులు శ్రీ రాఘవేంద్ర స్వామి యొక్క సంరక్షణలో హిమాలయాల నుంచి వచ్చేటటువంటి ఋషుల యొక్క అనుగ్రహముతో దీనిని నేను నేర్చుకుంటున్నాను. హే గురుదేవా, ఒక్కసారి కళ్ళు మూసుకుని మీ గురువుని తలుచుకోండి. ఎప్పుడు గురువుని మార్చుకోవద్దు. ఇన్నాళ్లు మీరు ఎవరిని గురువు అంటున్నారో ఆయనే మీకు గురువు. ఆ గురువే మిమ్మల్ని ఇది నేర్చుకోవటానికి ఇక్కడ కూర్చోబెట్టేది. గురువునే మార్చుకోకల్లా. మళ్లీ ఆ గురువుని తలుచుకోండి, నమస్కారం చేసుకోండి. మీ గురువు, మీ సంస్థ యొక్క గురువు, మీకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి గురువు, ఆ గురువుకి నమస్కారం చేసుకోండి. నాతో పాటు గురువుని ప్రార్థిద్దాం, కలిసి అందాం. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. యజ్ఞకుండం దగ్గర కూర్చున్న వాళ్ళు మనస్సులో సంకల్పం చేస్తూ, మనస్సులో అనుకుంటూ ఉండాలి మీరు ఈ మాట, సకల గ్రహ దోష సకల గ్రహ వాస్తు దోష నివారణ యజ్ఞము చేసుకుంటున్నాను. సకల గ్రహ వాస్తు దోష నివారణ యజ్ఞము చేసుకుంటున్నాను. మీ ముందు ఉన్నటువంటి యజ్ఞకుండల నుంచి సన్నిధిని తీసేసి పక్కన పెట్టండి. మనస్సులో ఇదనుకుంటూ ఉండండి, మీరు కొత్త యజ్ఞం నేర్చుకుంటున్నారు, దానికి సమిధలు అవసరం ఉండవు. సమిధలు జాగ్రత్తగా ఎంత అందంగా పెడితే అంత కరెక్ట్గా మీరు తీసినట్టు, కుప్పలాగా పోయకండి. మనస్సులో ఒక నూతన యజ్ఞ విధానాన్ని నేర్చుకుంటున్నారు. సకల గ్రహ వాస్తు దోష నివారణ యజ్ఞము, సమిధలన్నీ తీసేయండి. సమిధలు తీసి కుప్పగా పెట్టకండి, అందంగా అమర్చండి. దాన్ని బట్టే ఈ యజ్ఞం మీకు ఎంత ఫలితాన్ని ఇస్తుందో తెలుస్తుంది. కార్యకర్తలు ఎవరైనా ఉంటే తర్వాత యజ్ఞకుండాల దగ్గరికి వెళ్లి చూసి ఎవరు ఎంత బాగా పేర్చారో దానికి మార్కులేయండి. ఫస్ట్ వచ్చిన వాళ్ళ గురించి నాకు చెప్పండి. నీట్గా చేసిన ప్రతి పని శుచిగా ఉండాలి. కొంతమందిని ప్రమిదల్లో కొంచెం నెయ్యి ఉత్తి పెట్టి పక్కన వాళ్ళకి అందజేయండి. 10-15 మంది కావాలి, ఒక్క ప్రమిద చాలు. ఒక్క ప్రమిద అన్ని తీసేయండి అందులోంచి. కార్యకర్తలు కొంచెం పరిగెట్టండి, అక్కడ ఒక ప్రమిద నెయ్యి ఒత్తి వేసి రండి, అందరికీ ఇవ్వండి. నీట్గా తీసేశారా? ప్రతి ఒక్కళ్ళు అందంగా పెట్టండి. గాయత్రీ మంత్రం చేసుకుంటూ సమిధల్ని తీసేస్తూ చేసుకోండి. మంత్రం చేసుకుంటూ ఉండండి, పెదవులు కదుపుతాం. ఇంకో పని చెయ్యవద్దు. నిన్న విఠల్ బాబా గారు చెప్పారు, ఆయన పూజ చేసుకుంటూ చెప్పుల గురించి ఆలోచిస్తున్నట్ట. పూజ గురించి గుర్తూ కొట్టు గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ కూడా దృష్టి ఎక్కడికో వెళ్తోంది మీది. మీరు శవ పూజ చేస్తున్నారు, వాళ్ళు శివ పూజ చేయండి. మీకెందుకు అవరిస్తారు? నేర్చుకోవటానికి ఇది పెడుతున్నాం. ఇది మామూలు యజ్ఞం కాదు. ఇది హిమాలయాల నుంచి దేవ సంస్కృతి దిగ్విజయ యాత్రగా జరుగుతోన్నటువంటి ఒక ప్రచండమైనటువంటి సత్రయాగం. ఇది మామూలు యజ్ఞంలాగా అనుకోకండి. నేర్చుకుంటున్నారు, నేర్చుకున్నాక మీ ఇంట్లో దీన్ని ఉపయోగించుకుంటారు. మీరు పుల్లలు తీసేయండి, ఏది ఉంచొద్దు లోపల. నీట్గా పుల్లలన్నీ తీసి నీట్గా పెట్టిన వాళ్ళకే ప్రమిద ఇవ్వండి. చాలా జాగ్రత్తగా నేను చెప్తున్నటువంటి మాటలు వినండి. యజ్ఞం చేస్తున్నప్పుడు శాస్త్రాలు ఏం చెప్తాయంటే, మీరు యజ్ఞకుండాన్ని నిర్మించాలి. మీ ముందు ఆల్రెడీ నిర్మించబడినటువంటి యజ్ఞకుండ ఉంది, అంచేత పైన ఉన్నటువంటి ఆరిటికలు తీసేయండి. మీరు పైన ఉన్నటువంటి ఆరిటికలు తీసి మీ దగ్గరగా పెట్టుకోండి. మళ్ళా పెట్టాలి ఆ ఇటికల్ని. పైన ఉన్నటువంటి ఆరిటికలు తీసేసి పక్కన పెట్టుకోండి. పై ఆరే, కిందనున్న ఆరు అలాగే ఉంచండి. పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి మీరు ఇటికల్ని. ఎవరో ఇటికల్ని నిర్మించి, ఎవరో మీకు యజ్ఞకుండం ఇచ్చి, ఎవరో మీకు సమిధలు ఇచ్చి, ఎవరో మీకు నెయ్యి ఇచ్చి, ఎవరో మంత్రాలు చదివి మీరు మనస్సు ఎక్కడో పెట్టుకుని స్వాహ అంటే మీకు అర్థమైందా? ఎంత అసంబంధమైనటువంటి అది. మీరు చేసుకోవాలి అన్నీ కూడా. యజ్ఞకుండం కూడా మీరే నిర్మించుకోవాలి. అంచేత ఇప్పుడు యజ్ఞకుండం మీరే నిర్మించుకోబోతున్నారు. కార్యకర్తలు అందరూ ఇచ్చేశాక యజ్ఞ నిర్మాణం చేద్దాం. ఈ లోపల మీరు కాస్త జాగ్రత్తగా నేను చెప్పేటటువంటి మాటలు వినండి. ఈ పని చేస్తున్నప్పుడు నిద్రాస్థితి ఉపయోగించుకోవాలి. శంకరాచార్యులు వారు చెప్పినటువంటి స్థితిని ఉపయోగించుకోవాలి. ఈ మాటలు విని మాకు రాదు అని గాభరా పడకండి. చెప్తే చాలా తేలిగ్గా ఉంటుంది, అది పేర్లు చాలా పెద్దగా ఉంటాయంటే. ఇందులో మీరు యజ్ఞకుండ నిర్మాణం నేర్చుకుంటున్నారు. ప్రతిరోజు కూడా మీరు యజ్ఞకుండ ముందు కూర్చున్నప్పుడు ఇలాగే చేసుకోవాలి. మీ యజ్ఞకుండ మీరు నిర్మించుకోవాలి. ఎవడో నిర్మించింది, ఎవడో హవన సామాగ్రి ఇచ్చింది, ఎవరో సమిధలు ఇచ్చింది, అంతా చేసి ఎవడో మైక్ పెట్టింది, మీరు మాత్రం స్వాహ అంటున్నప్పుడు ఎక్కడ చూస్తారట? కార్యకర్తలు వైపు చూస్తారట. ఇంకెందుకమ్మా యజ్ఞం? అది ముందు నేర్చుకుందాం, ఫలితం ఇచ్చేటటువంటి యజ్ఞం నేర్చుకుందాం. ఇవాళ మీరు సకల గ్రహ వాస్తు దోష నివారణ యజ్ఞం నేర్చుకుంటున్నారు. దానికి మొదటి మెట్టి ఏంటి అంటే సమిధలు అక్కర్లేదు. ఇంచేత అగ్ని చాలా ముఖ్యం, కానీ ఏ మంచి పని చేసినా దీపారాధన చేస్తాం మనం. మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కూడా మొట్టమొదటి ఎవడో ముఖ్యమైనటువంటి వ్యక్తి వస్తే అతను అగ్ని వెలిగిస్తూ ఉంటాడు. అవంతా దీపాలే కదా. గురువుగారు వెలిగించింది కూడా ఓ అఖండ దీపమే. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వెలుగుతోన్నది కూడా అఖండ దీపమే. అంచేత ఈ యజ్ఞం జరుగుతోన్నంతసేపు మీరు అఖండ దీపాన్ని మధ్య వెలిగించుకుంటారు. ఆ అఖండ దీపం మీలో వెలిగేటట్టు చూసుకుంటారు. ఆ అఖండ దీపము గురువు యొక్క శక్తి అని చెప్పారు కదా. గురువు యొక్క శక్తి ఏం చేయగలదు? మృత్యువునే దాటించేయగలదు. అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇంకే దూషాలు ఎంతసేపు? అంచేత అందరికి పంచశర ప్రమిదలు కాస్త ఇటికల పక్కన పెట్టుకున్న వాళ్ళు మొట్టమొదట ఈశాన్య దిశ ఇప్పుడు ఎక్కడుందో తెలుసా మీకు? మీరు కూర్చున్న చోట ఈశాన్య దిశ వైపు ఉన్నటువంటి ఇటిక మీద చేయి పెట్టండి. కిందనున్న ఇటిక మీద బయట పెట్టింది కాదు, యజ్ఞ కుండంగా తయారు చేసింది. బయట పెట్టిన యజ్ఞకుండాలు పక్కన ఉండేవండి. మధ్యన ఆరు ఇటికలు యజ్ఞకుండలాగా ఉన్నాయి కదా, అక్కడ ఈశాన్య దిశలో చేయి పెట్టండి. ఓం బుధగ్రహమావాహయామి, ఓం బుధాయ నమః, ఓం శాంతి శాంతి శాంతిః. ఇప్పుడు మీకు అర్థమవుతోంది కదా, ఈ ఇటికలో బుధగ్రహం వస్తుంది. బుధగ్రహం దోషం వస్తే లెక్కలు తప్పుతూ ఉంటాయి, పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తూ ఉంటుంది, రావాల్సిన అప్పులు రావాల్సిన డబ్బులు చేతికందవు. ఈ యజ్ఞం చేస్తూ ఉంటే అన్ని సక్రమంగా ఉంటాయి, బుధగ్రహ దోషాలన్నీ పోతాయి. దాని తర్వాత తూర్పు వైపు ఉన్న ఇటిక మీద పెట్టండి. దాని పక్క ఇటికే ఈశాన్య పక్కన తూర్పు వైపు. ఓం శుక్రాయ నమః, ఓం శుక్రమావాహయామి, ఓం శాంతి శాంతి శాంతిః. దీని తర్వాత దక్షిణం వైపు ఉన్న ఇటిక నిలువుగా పెట్టి ఉన్న ఇటిక ఉంటుంది. అర్థమవుతుంది కదా అందరికీ, కార్యకర్తలు కాస్త చూసుకోండి. ఓం కుజగ్రహమావాహయామి, ఓం కుజాయ నమః, కుజుడు అన్నా మంగళగ్రహం అన్నా ఒకటే. ఇంచేత మంగళగ్రహంతో వచ్చేటటువంటి వైరాలు కానీ అవన్నీ కూడా దీంతో శాంతింపబడతాయి. ఓం శాంతి శాంతి శాంతి. ఇంకా దీనిపైన నైరుతిలో ఇటిక ఉంటుంది. ఓం రాహుమావాహయామి, ఓం రాహవే నమః. ఓం శాంతి శాంతి శాంతిః. ఇప్పుడు వాయువు వైపు వచ్చేయండి. అంటే మధ్యన పశ్చిమ దిశ వదిలే అది గుర్తుంచుకోండి. వాయువు వైపు ఉన్న ఇటిక నైరుతి నుంచి నైరుతికి వచ్చాం, కుజగ్రహం నుంచి నైరుతికి వచ్చాం, నైరుతి నుంచి ఎక్కడికి వచ్చాం? వాయవ్యానికి వచ్చాం. ఓం కేతవే నమః. ఓం కేతు మావాహయామి. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు ఉత్తర దిశకు వచ్చేయండి. ఓం గురుదేవాయ నమః. ఓం గురుగ్రహమావాహయామి. ఓం శాంతి శాంతి శాంతి. ఆరిటికలు అయిపోయాయి కదా, ఇప్పుడు ఒకటికి చేతిలో తీసుకోండి, బయట పెట్టండి, నైరుతి మీద పెట్టండి. నైరుతి మీద బరువు ఎక్కువ అవుతుంది కదా, నైరుతి ఎట్టుంది అక్కడ పెట్టండి. కరెక్ట్గా ఇదివరకు ఎలా ఉందో అలాగే పెట్టండి. ఇంకా దాని గురించి మీరు చెప్పిన మంత్రాలు చేసుకోవటమే తప్ప కరెక్ట్గా పెట్టుకోండి. ఓం చంద్రమావాహయామి. ఓం చంద్రాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు ఇంకో ఇటుగా తీసుకోండి, పశ్చిమం మీద పెట్టండి. అంటే నైరుతికి పక్కకు వస్తుంది. పశ్చిమం అంటే ఎదుర్కొండా, మీకెదురుకుండా కదా. చూస్తాం పశ్చిమ ఎక్కడ ఉంటుందో, మీరు కూర్చున్న చోటికి మీ కాలు దగ్గరికి వస్తుంది అనుకుంటా. చూసుకోండి అది, అది కార్యకర్తలు కాస్త చూసుకోండి ఎలా పెట్టుకుంటారు. అందంగా పెట్టుకోండి, అక్కడ అంతకంటే ఏం లేదు. ఇలాగే పెట్టుకోవాలి అలాగే పెట్టుకోవాలని ఏం లేదు, అన్ని అందంగా నీట్గా గీత గీసినట్టు ఉండాలి. ఓం శనిగ్రహమావాహయామి. ఓం శాంతి శాంతి శాంతి. మళ్ళీ ఇంకో ఇటుగా తీసుకోండి. ఇంకెవరు మిగిలిపోయారు? తొమ్మిదోది వస్తోంది, సూర్యుడు మిగిలిపోయాడు. అంతేనా, తొమ్మిదో ఇటుకే వచ్చింది కదా. సూర్యుడిని ఇప్పుడు పిలుస్తున్నాం మనం, గాయత్రి మంత్రంతో ఆవాహన చేస్తాం. ముందు సూర్యుడిని ఆవాహన చేసి ఓం సూర్యాయ నమః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం. భర్గో దేవస్య ధీమహి. ధియో యో నః ప్రచోదయాత్. ఓం సూర్యాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఎక్కడైనా పైన వరుస క్రమంలో పెట్టేయండి, మీకు నచ్చిన చోట పెట్టండి పైన. సూర్యుడు అన్ని గ్రహాలకి అధిపతి, ఎక్కడ పెట్టినా ఆయన రాజే. అంచేత రాజుకి ఎక్కడ ఉండాలో చెప్పకండి, ఆయన ఎక్కడ ఉండదలుచుకుంటే అక్కడ ఉంటాడు. కరెక్ట్గా పెట్టండి. ఇంకా ఎన్ని ఇటుకలు ఉన్నాయి? మూడున్నాయి కదా. ఈ మూడింట్లో ఈ గ్రహాలు మూడు రకాలుగా మన మీద ప్రభావం చూపిస్తాయి. ఒకటి మెలకువగా పనిచేస్తున్నప్పుడు, ఇంకోటి కలలలో మనం ఉపయోగించుకుంటున్నప్పుడు, ఇంకోటి నిద్రాస్థితిలో ఉన్నప్పుడు. చేత ఒక ఇటిక తీసుకోండి, గాలి పీల్చుకుని వదలాలి మీరు. ఒకసారి ఇటిక పక్కన పెట్టండి, కొంచెం ఈ గాలి పీల్చుకుని వదలటం నేర్చుకోండి. ఈ మూడు కూడా వినాయకుడు యొక్క రూపము, ఆదిశక్తి యొక్క రూపము, ఓంకారం యొక్క రూపము అయినటువంటి ఈ మూడు రకాలుగా మీరు ఇప్పుడు గాలి పీల్చి వదలబోతున్నారు. అది ఒకటి మెలకుగా ఉండే స్థితిని, ఇంకోటి కలలగనే స్థితిని, ఇంకోటి నిద్రాస్థితిని కలుపుతుంది. ఈ మూడు కలిస్తే, ఆ ఊ మా కలిస్తే మనం మొత్తం అవుతాం. ఈ మొత్తాన్ని ఇప్పుడు మనం యజ్ఞకుండంలోకి పిలుచుకోబోతున్నాం ఆ మూడిటికల ద్వారా. అంచేత కాస్త నీటిగా కూర్చోండి, వీలవుతే చిన్ముద్రలో కూర్చోండి. చిన్ముద్ర అంటే ఇది, ఇది పైవైపు ఉంటే జ్ఞానముద్ర అంటాం, కింద వైపు ఉంటే చిన్ముద్ర అంటాం. అంటే ఇలా పెట్టుకుంటే చిన్ముద్ర, ఇలా పెట్టుకుంటే జ్ఞానముద్ర, మీ ఇష్టం ఎలా అయినా పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం కష్టంగా ఉన్నవాళ్ళు ఒళ్ళు చేతులు పెట్టుకోండి, ఏదో ఒకటి కళ్ళు మూసేసుకోండి. ఇంకా చాలా జాగ్రత్తగా ఇప్పుడు నేను చెప్పేది మీరు ప్రతిరోజు యజ్ఞానికి ముందు ఆచరించాలి. ఎందుకంటే మిమ్మల్ని మీరు యజ్ఞకుండంగా మార్చుకుంటున్నారు. బయట ఎంత గొప్పగా వంట వండితే ఏం లాభం? వంట ఎప్పుడు ఉపయోగపడుతుంది? నువ్వు తింటే ఉపయోగపడుతుంది. చాలా మంది కోటీశ్వరుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు నేను తమాషా చూస్తాను, చాలా మంది బంధువులు ఉంటారు, రకరకాల వంటలన్నీ డైనింగ్ టేబుల్ మీద పెడతారు. పాపం కోటీశ్వరుడు కూడా వస్తాడు, వాడికి మాత్రం మంచినీళ్లు ఇంత పెసలు పెడతారు. ఎందుకంటే ఆయనకి డయాబెటీస్, హార్ట్ ట్రబుల్ ఉంది. అందరికీ తిండి ఉంది, ఆయనకి అంచేత యజ్ఞకుండం ముందు ఉండి స్వాహ అంటే మీకేం లాభం? యజ్ఞకుండం ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలి. మీ శరీరం యజ్ఞకుండంగా మారుతేనే కదా ఈ గ్రహాలు దోషాలు పోతాయి. ఎక్కడో నువ్వు పెట్టుకుంటే మందు ఏం లాభం? మందు ఎక్కడికి వెళ్ళాలి? చాలా ఖరీదైన మందు అండి, కొని పెట్టుకుందాం అన్నాడు ఒకడు. ఏమన్నాడు అంటే 3 లక్షల రూపాయలు ఇంజక్షన్ అండి అన్నాడు. మరి ఇక్కడ ఎందుకు ఉందన్న 3 లక్షల రూపాయలు ఇంజక్షన్ నేను తీసుకుంటానా అండి? పెట్టుకున్నట్ట, పెట్టుకుంటే ఏమవుతాడు? అంచేత మీరు మీ యజ్ఞం ఎలా చేస్తున్నారో కాదు ముఖ్యం, మీరు యజ్ఞకుండంగా మారాలి. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. లలితాదేవి గురించి వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు అంటే, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. దేవతల కార్యము మామూలు వ్యక్తులు చేయలేరు. చిదగ్నికుండ సంభూత, మీలో ఉన్నటువంటి యజ్ఞకుండంలోంచి శక్తి రావాలి. బయట ఎంత శక్తి ఉంటే లాభం? అర్థమవుతుంది కదా. ఆ శక్తిని ఓంకారం ద్వారా మనం లోపలికి తీసుకుని మన జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలను ఒకే చోట కలపబోతున్నాం. మీరు మారుతారు, యజ్ఞకుండం కాదు మారేది. అంచేత చిన్నగా కూర్చోండి. కాస్త మీ చేత ప్రాక్టీస్ ఎందుకు చేయిస్తానంటే, ఇది మొదటిసారి మీరు వింటున్నారు కనుక, లేకపోతే ఒక్క సెకండ్లో అయిపోతుంది ఈ ప్రక్రియ కూడా. కానీ నేర్చుకోండి, ఇవాళ మొదటిసారి కదా. మొత్తం ప్రపంచానికే మీరు ఇక్కడ నుంచి ఏం యజ్ఞం అందజేస్తున్నారు? సకల గ్రహ వాస్తు దృష్టి దోష నివారణ యజ్ఞము. అర్థమవుతుందా? ఎంత గొప్ప యజ్ఞం అది. మీరు రోజు చేసుకుంటూ ఉంటే మీ ఇంట్లో దోషాలు పోతూ ఉంటాయి. మీ ఇంట్లో దగ్గర అక్కడ ఉన్నటువంటి దేవాలయాల దగ్గర అందరూ కలిసి చేస్తే ఆ ఊరికే వస్తుంది. అంచేత విషశాంతి అని ఏ దృష్టితో అయితే సత్రయాగం చేస్తున్నామో దానికి ఇప్పుడు మీరు బీజాలు వేసుకుంటున్నారు. చిన్నగా కూర్చోండి, గాలి పీల్చుకుని వదలండి. పూర్తిగా గాలి పీల్చుకోండి, పూర్తిగా గాలి వదలండి, పూర్తిగా గాలి పీల్చుకోండి. మీరు ఇంత గాలి ఎప్పుడు పీల్చుకుని ఉండరు అసలు. మీకే ఆశ్చర్యం ఇస్తుంది, నేను ఇంత గాలి పీల్చుకోగలనా అని. 3 సార్లు పీల్చుకుని ఒకసారి కళ్ళు తెరవండి. ఇప్పుడు జాగ్రత్తగా నేను చెప్పింది చేయండి. జాగ్రత్త అవస్థ మీద మీకు నియంత్రణ ఇవ్వబోతున్నాం. ఇంకా జాగ్రత్తగా చెప్పినట్టే చేయండి, తొందరపడకండి. కొంతమందికి నా వైపు మెడ తిప్పి చూడాల్సి వస్తుంది. మీరు కొంచెం మీ కోణం మార్చుకోండి, కొంచెం కోణం మార్చుకోండి, నా వైపు తిరగండి. మీకు నేను కనిపించేటట్టుగా అందరికీ సూచన ఇస్తున్నాను, కళ్ళు తెరిచి చూడండి ఏం చెప్పాను. అందరూ కొంతమంది మారారు కరెక్ట్ గా. ఏం లేదు, మీరు చేస్తున్నప్పుడు నడువు తిన్నగా ఉండాలి, కానీ నా వైపు చూడాలంటే మెడ వంకర అవుతుంది. ఇప్పుడు నేను చేస్తున్న చూడండి అంతే, మీరు చేయకండి. చెప్పింది అర్థమైందా? ఎవరు చెయ్యవద్దు, ఏమీ చెయ్యవద్దు. ఇది కొంచెం విప్పారు ఉండాలి చేతులు. ఇది జ్ఞానముద్ర ఇలా పెడితే, ఇది చిన్ముద్ర. ఇదంతా కాకుండా మాకు సుఖంగా లేదు అంటే ఎడం అరచేయి ముందుకు పెట్టుకుని దానిపైన కుడి అరచేయి పెడతాం. దీన్ని ధ్యానముద్ర అంటాం. ఎడమ అరిచేయ కిందన, కుడి అరిచేయ పైన ధ్యాన ముద్ర. ఇవన్నీ నేర్చుకోండి, తర్వాత చాలా ఉపయోగపడతాయి. మళ్లీ నేను చెప్పను కదా, ఇదేంటిది? ధ్యానముద్ర. ఇది జ్ఞానముద్ర. ఇది చిన్ముద్ర. ఆడవాళ్లు తలకిందరుగా చెయ్యాలి. కుడి అరచెయ్య కిందకొస్తుంది, ఎడమ అరచెయ్య పైన వస్తుంది. దీన్ని శాంభవి ముద్ర అంటాం. పైన ఉంటే ధ్యానముద్ర. పైన అంటే ఏంటి? కుడి చేయి పైన ఉంటే, ఎడంచేయి పైన ఉంటే శాంభవి ముద్ర. అంచేత స్త్రీ పురుషులు దంపతులు ఈ తేడా మీకే అక్కడ అర్థమైపోయింది కదా. ఒక దోషం సవరించబడింది. ఏ దోషం సవరించబడింది? పురుషుడు ఎప్పుడు కూడా ధ్యానముద్రలో ఉంటాడు, శివుడు ఎప్పుడూ ధ్యానముద్రలోనే ఉంటాడు, స్త్రీ ఎప్పుడు శాంభవి ముద్రలో ఉంటుంది. ఇద్దరు కలుస్తారు అంటే ఆ క్షణంలోనే మీరు అర్ధనారీశ్వరులు అయిపోయారు. ఈ యజ్ఞం హిమాలయాల నుంచి సర్వేశ్వరానందజీ ప్రపంచానికి అందజేసినటువంటి యజ్ఞ విధానం. తేడా అర్థమవుతుంది కదా. కాదండి, నాకు జ్ఞానం కావాలి ఈరోజు అనుకోవాలి, జ్ఞానముద్ర. ఏదో పరీక్షకు వెళ్లాలనో, ఏదో ఇంటర్వ్యూ ఫేస్ చేయాలనో ఉన్నప్పుడు, యజ్ఞం చేస్తున్నప్పుడు జ్ఞానముద్ర. మనశ్శాంతి లేదు, సుఖంగా లేదు, అప్పుడు చిన్ముద్ర. మనస్సు లోపలికి వెళ్ళిపోతుంది. మనస్సు లోపలికి వెళ్ళిపోతే సుఖమేగా, మనస్సు బయటపెట్టుకుంటే జ్ఞానం. ముద్రలు అర్థం చేసుకుంటే అందులో రహస్యాలు ఏం లేవు. తెలిస్తే మనం తెలియకుండానే చేస్తూ ఉంటాం. ఒరే నిన్ను కొడతాను రా అంటావా? ఇదేం ముద్ర ఇది? ఒరే నిన్ను కొడతాను రా అనవుగా ఏమంటావు? ముద్ర మారిపోయింది కదా. అంచేత మీరు ఎప్పుడైతే ఈ ముద్రలు వేస్తారో మీ మనస్సులు మారిపోతాయి. అవునా కాదా? మీరు చూస్తారో లేదో, టెలిఫోన్ మొబైల్ ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు మీరు కుడివైపు తిరిగి ఎడమవైపు తిరిగి చేతులు తిక్కుతూ ఉంటాడు, వాడు కనిపిస్తుందా? కానీ నీకు ఎప్పుడైతే కుడివైపు వెళ్ళాలి అన్నాలో ఆటోమేటిక్ గా నువ్వు కుడివైపు తిరుగుతావు. అవునా కాదా? అంచేత ఈ ముద్రలు చాలా ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా ఏం కావాలి మనకి? జ్ఞానం కావాలి, ఇలా పెట్టుకుందాం. శాంతి కావాలి, ఇలా పెట్టుకుందాం. ధ్యాన స్థితిలోకి వెళ్ళాలి, ఎడంచెయ్య కిందన, కుడి చెయ్యి పైన. ఆడవాళ్లకు కూడా ధ్యానముద్ర ఎడంచెయ్య కిందనే, కుడి చెయ్య పైనే. కానీ మీరు ఇద్దరు కలిసి చేస్తున్నారు. అప్పుడు ఒకడు ధ్యానముద్రలో ఉంటే ఇంకోడు దుర్గాముద్రలో ఉండాలి, శాంభవి ముద్రలో ఉండాలి. అందుకని ఆడవాళ్ళు ఏం చేస్తారు? కుడి అరిచేయి కింద, ఎడమ అరిచేయి పైన. తెల అర్థమైంది కదా. ఇవి మర్చిపోకండి. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మన కార్యకర్తలను అడిగితే వాళ్ళు మీకు నోట్స్ ఇస్తారు, మీ చేత ప్రాక్టీస్ చేయిస్తారు. ఇది నేర్చుకుని వెళ్ళండి, టైం వేస్ట్ చేసుకోకండి. నేనైతే చెప్పేస్తాను ఒక మాటలో, చెప్పేసింది మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు 9 గ్రహాలను మీరు ఆవాహన చేసి ఓం శాంతి 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 అన్నారు. నవగ్రహ శాంతికి బీజాలు వేశారు. ఇప్పుడు ఈ నవగ్రహాలు ఎక్కడికి వెళ్ళాలి? మన దోషాలు పోవాలి. మన మీద కదా గ్రహబాధ వస్తుంది. ఎలా వచ్చు రావచ్చు? అది నిద్రలో రావచ్చు, స్వప్నంలో రావచ్చు, జాగ్రత్త అవస్థలో రావచ్చు. ఆ మూడింటిని ఇప్పుడు మనం మన శరీరంలో కలుపుకోబోతున్నాం. జాగ్రత్తగా ముందు ఈ టెక్నిక్ నేర్చుకోండి, తర్వాత ఇటీకలు పెట్టిస్తాను నేను. ముందు నేను చేసేది చూడండి. నేను ఏ ముద్రలో ఉన్నాను ఇప్పుడు? చిన్ముద్రలో ఉన్నాను. ఎందుకు? మీకు మీ లోపలికి ఎలా వెళ్ళాలి అని నేను చెప్పాలి. జ్ఞానం ఇవ్వటం లేదు, నేను మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తున్నా. అదే తేడా చేతులు పెట్టడంలో. మీరు సిద్ధిసాయి సత్యసాయి వాళ్ళ చేతులు చూస్తూ ఉంటే మీరు చూస్తూ ఉంటారు, ఇలా ఇలా తిప్పుతూ ఉంటారు. ఎక్కడికి ఏ శక్తి వెళ్ళిపోతుందో మనకి తెలియదు, కానీ ఇప్పుడు మీకు కొంచెం కొంచెం అర్థమవుతోంది. అంచేత మీరు ఇలా పెట్టుకోవాలా ఇలా పెట్టుకోవాలా? మీరు ఎలా పెట్టుకోవాలి? మీరు జ్ఞానముద్రలో పెట్టాలి. జ్ఞానం తీసుకుంటున్నారు కదా, అర్థమైందా? అంతేత స్త్రీ పురుషులందరూ జ్ఞానముద్రలో కూర్చోండి. ఆ తేడాలు ఎప్పుడు ఏ ముద్ర ఉపయోగించుకోవాలో తెలిస్తే సగం జీవితంలో ప్రమాదాలు జరగవు. జ్ఞానం తీసుకునేటప్పుడు పైకి ఉంటుంది, లోపలికి వెళ్తున్నప్పుడు నేను లోపల పెట్టుకున్నా. ఎందుకు? మీరు లోపలికి ఎలా వెళ్లాలో చెప్పాలి, కానీ మీరు లోపలికి వెళ్లాలనే జ్ఞానం తీసుకోవాలి. అంచేత మీరు ఏ ముద్ర ఏదో అది ఎలా అయినా పెట్టుకోవచ్చు, ఇక్కడైనా పెట్టుకోవచ్చు, ఇలా అయినా పెట్టుకోవచ్చు. ఇంకా ఇలా కరెక్ట్ ఏం లేదు, చూడటానికి అందంగా పెడతా ఉంటే అంతకంటే ఏం లేదు. అక్కడ నేను చేస్తున్నది మీరు జ్ఞానమే కదా, చూడండి అంతే, చేయకండి. నేను గాలి పీల్చుకుంటున్నాను. జ్ఞానం వచ్చేసింది కదా, ఇప్పుడు మీరు లోపలికి తీసుకోవాలి. అది చూడండి ఆ తేడా. గాలి పీల్చుకోండి, అనండి అనండి అందరూ గట్టిగా. మళ్ళీ గాలి పీల్చుకుని అనండి. గాలి పూర్తిగా పీల్చుకున్నాక అనండి. మళ్ళీ గాలి పీల్చుకుని అనండి. మెల్లిగా కళ్ళు తెరవండి. మీలో మీ శరీరంలో ఏదైనా మార్పు ఎక్కడైనా వచ్చినట్టు కనిపిస్తుందా? ఓసారి నాతో ఇదివరకు నుంచి ఉన్నవాళ్ళు చేతులు ఎత్తకండి. కొత్తగా ఇది వింటున్నటువంటి వాళ్ళు, మీ శరీరంలో ఎక్కడైనా మార్పు వచ్చిందా? ఎక్కడొస్తుంది కదిలిక? ఎక్కడ? కడుపు దగ్గర వస్తుంది కదా. అంచేత ఇప్పుడు మీరు కొంచెం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అంటున్నప్పుడు కడుపు లోపలికి తీసుకెళ్ళండి, వీలైతే కడుపు బొడ్డు వెన్ను పూసుకు అతుక్కునేటట్టు చేయండి, ప్రయత్నించండి. ఎక్సర్సైజ్ చేయటం లేదు, జాగ్రత్త. కష్టపడమని నేను చెప్పటం లేదు, చేయగలిగినంత. అర్థమైనా ఏం చేయాలి? ఇప్పుడు అంటున్నప్పుడు గాలి పీల్చుకుంటున్నప్పుడు కడుపు నిండా గాలి పీల్చుకోండి, గుండెల నిండా గాలి పీల్చుకోండి. అంటున్నప్పుడు కడుపు లోపలికి తీసుకెళ్ళండి. ఇప్పుడు 3 సార్లు చేయండి అలాగా. అర్థమైందా అందరికీ? అంటున్నప్పుడు కడుపు లోపలికి వెళ్ళాలి. చేయండి 3 సార్లు. కడుపు లోపలికి వెళ్ళాలి. మళ్ళీ ఆగండి. గాలి పీల్చుకుంటున్నప్పుడు కడుపు మళ్ళా రిలీజ్ చేసేయాలి. కడుపు మళ్ళా మామూలు అయిపోవాలి. వదులుతో కడుపు లోపల తీసుకెళ్ళండి. చివరికి బొడ్డు వెన్నుపూసకు తగిలేటట్టు చేయండి. ఒక్కసారి ఇటు చూడండి. మీరు ఆ ప్రయత్నం కనిపించినట్టే కనిపిస్తున్న లాభ తెలుస్తుంది మీకు. లోపలికి వెళ్ళిపోవాలి. ఇంకొక్కసారి చేయండి. కళ్ళు తెరిచి మామూలుగా కూర్చోండి. ఇప్పుడు అర్థమైందా ఏమవుతుందో? ఇది సాధారణంగా ఒళ్ళు చేయటం దృష్టి దోషం. ఇది మన సైన్స్లో మెటబాలిజం దెబ్బతింది అంటాం. అంటే అరుగుదల కరెక్ట్గా లేదు, తిన్నది బయటకు పోకుండా ఎక్కడ పోతుంది? మీకు ఇది అర్థమైంది? ఇది చేస్తే ఏమవుతుందో, మీరు రోజుకి 21 సార్లు కనుక ఇది చేసుకుంటే ఒక 2 నెలల పాటు చేసుకున్నాక మీరు మీ నడుము కొలత చూసుకోండి, 2 ఇంచులు తగ్గుతుంది. అంచేత సన్నగా ఉన్నవాడు నేను చేయనండి ఇంకా సన్నబడిపోతుందేమో అనకండి. సమత్వం యోగ ఉచ్యతే. యోగ సాధనలో ఉన్న తపాస ఏంటంటే కరెక్ట్గా ఉండేటట్టు చేస్తుంది. ఎక్కువ అయితే తగ్గిస్తుంది, తక్కువ అయితే ఎంత ఉండాలో అంత. ఈ బొద్దని తగ్గించడానికి 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మీకు అర్థమైందా? ఇది చేస్తే బొద్ద తగ్గుతుందని నమ్మకం వచ్చిందా? ఖచ్చితంగా బొద్ద కదులుతోంది. బొద్ద కదిలినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ లివర్, ఇక్కడ ప్యాంక్రియాస్, ఇక్కడ స్ప్లీన్ ఉంటాయి. ఈ 3 కదులుతాయి. ఈ 3 కదులుతే డయాబెటీస్ క్యూర్ అయిపోతుంది. కానీ ఒక రోజులో అవ్వదు, కనీసం 2 నెలలు మీరు చేసుకోవాలి, రోజుకి 21 సార్లు. అర్థమైంది కదా? ఇప్పుడు ఇటిక మీరు తీసుకుని ఇక్కడ బొడ్డు ఉంది కదా, ఈ బొడ్డు జాగ్రత్త అవస్థ కారణం. మనం పుట్టేమో అన్నది దేంతో తెలుస్తుంది? తల్లి గర్భం నుంచి మనకి బొడ్డుతో లింక్ ఉంటుంది. అది కట్ చేస్తాం. కట్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది? హృదయమాతకి లింక్ అయ్యారు మీరు. అది సూక్ష్మంగా ఉంటుంది కనుక మనకు తెలియదు. ఈ బొడ్డే ముఖ్యం మనకి. అంచేత ఇప్పుడు ఇటిక తీసుకోండి. ఇప్పుడు జాగ్రత్త అవస్థ మీద మీరు లోపలికి వెళ్ళటానికి ఎగ్గకుండానే నిర్మిస్తున్నారు. ఒక ఇటిక చేతిలో పెట్టుకోండి, గాలి పీల్చుకోండి, బొడ్డు దగ్గర పెట్టుకోండి దాన్ని. నేచురల్లీ బొడ్డు దగ్గర పెట్టుకోవాలి అంటే మీకు శాంభవి ముద్ర, భైరవి మన ధ్యాన ముద్ర, ఏ ముద్రలైనా పెట్టుకోండి. అర్థమైందా? లేదు ఎడమ చెయ్యి కింద పెట్టుకుని దాని మీద ఇటిక పెట్టుకుని పైన కుడి చేయి పెట్టండి, మీ ఇష్టం అండి. అందులో మళ్ళా రూల్స్ ఏం పెట్టుకోకండి, ఎలా పెట్టుకోవాలి అని మీ వీలు అంతే. అక్కడ గాలి పీల్చుకోండి. వదులుతో కడుపు లోపలికి వెళ్తున్నప్పుడు ఇటికని కూడా లోపలికి తీసుకెళ్ళండి కడుపుతో పాటే. చేయండి. ఇటిక లోపలికి వెళ్ళాలి, ఊపిరి పీల్చుకోకుండా ఇటికని ఎక్కకుండా నిలబెట్టేయండి. ఊపిరి పీల్చుకోవద్దు, అలాగే పెట్టేసేయండి ముందు, తర్వాత ఇప్పుడు మామూలుగా పీల్చుకోండి. కరెక్ట్గా ఎగ్గకుండా మీద సర్దండి దాన్ని ఎక్కడైనా సరే. ఇది నిష్ఠ అంటాం మనం. జాగ్రత్త అవస్థలో దేని మీద నిష్ట ఉంటే అది కరెక్ట్ అవుతుంది. ఇంచేత దీన్ని నిష్ఠా యజ్ఞము, నిష్ఠా ఇటుక అంటాం. ఇప్పుడు అర్థమైంది కదా? ఒక జాగ్రత్త అవస్థని కంట్రోల్ చేసుకున్నాం మీరు. తర్వాత ఇప్పుడు నేను చెప్పేది వినండి. ఏ ముద్రలో వినాలి మీరు? అర్థమవుతుంది అందరికీ? నేర్చుకోండి. ఎప్పుడైనా క్లాసులో కానీ ఎక్కడా కానీ జ్ఞానం కావాలి అనుకున్నప్పుడు, ఎదుటివాడు చాలా తెలివైన వాడు, వీడి దగ్గర జ్ఞానం నాకు రావాలి అనుకుంటే ఇలా కూర్చోక్కర్లే వాడి దగ్గర. ఇలా అయినా వెనక అతను పెట్టుకోవచ్చు జ్ఞానం, అయితే ఎక్కడ పెట్టుకున్నా అది పనిచేస్తుంది. అర్థమైంది కదా? అది నేర్చుకోండి ఆ టెక్నిక్. ఇప్పుడు నేనేం చేస్తున్నానో వినండి. మరి నేను జ్ఞానముద్రలో చేసేదా? చిన్ముద్రలో చేయాలి. చిన్ముద్రలో చేసిన వాడు డెమాన్స్ట్రేట్ చేస్తున్నాడు, నేర్చుకున్నాడు. జ్ఞానముద్రలో ఉన్నవాడు ఇస్తున్నాడు, తీసుకుంటున్నాడు. జ్ఞానముద్రలో కూర్చోండి మీరు, వినండి అంతే. కడుపు లోపలికి వెళ్తూ ఉంటుంది. ఊ అంటున్నప్పుడు మీరు చేయకండి, ఇది పైకి లేస్తుంది. మళ్ళీ చూసుకోండి. చిన్నమద్దెల్లోకి రండి, చేయండి. కడుపు లోపలికి వెళ్తుంది, మెల్లిగా పైకి లేపుతారు కడుపుని, ఛాతీ వైపుకి వెళ్తుంది కడుపు. మళ్ళీ కడుపు లోపలికి వెళ్ళాలి, కడుపు పైకి లేస్తుంది. మళ్ళీ ఇంకోసారి గాలి పూర్తిగా పీల్చుకుని పూర్తిగా ఊ అనండి. కళ్ళు తెరిచేయండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తోంది? హృదయంలోకి వెళ్తోంది కదా. అందరికీ అర్థమైందా అది? ఊ అన్నప్పుడు హృదయం కదులుతోంది. ఇందాక బొడ్డు కదిలింది, ఇప్పుడు బొడ్డుతో పాటు హృదయం కదులుతోంది. ఇటుగా తీసుకోండి, రెండు చేతులు ఇలా పెట్టుకుని హృదయం దగ్గర పెట్టుకోండి. తగిలించుకోక్కర్లేదు, ఇలా మనం శ్రద్ధ కదా అడుగుతున్నాం, శ్రద్ధ కావాలి అంచేత ఆ భావంతో. మళ్ళా పక్కన కూర్చున్న వాళ్ళు నేను చేయటం లేదు అనుకోండి, అగరబత్తి ఎవరు వెలిగించినా వెలిగించిన వాడికే కాదు వాసన వచ్చేది, అందరికీ వస్తుంది. మళ్ళా నేను ఇటుక పట్టుకోలేదు అనద్దు, ఇంకా అదృష్టవంతులు మీరు ఇటుక పట్టుకోకుండానే వచ్చేస్తున్నాయి మీకు. కానీ ఆ భావన అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు? చాలా జాగ్రత్త అయిపోయింది, గాలి పీల్చుకోండి. ఊ అని ఇటుక మీద వదులుతున్నట్టు తల వంచండి. ఊ అని పూర్తిగా వదిలే కానీ ఇటుకుండ మీద పెట్టేయండి, గాలి పీల్చుకోకుండా. అర్థమైందా? క్రియ అర్థమైంది కదా. ఆగండి, మళ్ళీ అందరూ గాలి పీల్చుకోండి. ఇలా హృదయం దగ్గర పెట్టుకోండి. ఇద్దరు పెట్టుకోక్కర్లేదమ్మా, ఒకళ్ళు పెట్టుకుంటే చాలని నేను చెప్పాను. అంటూ ఎగ్గకుండ మీద పెట్టేయండి, గాలి పీల్చుకోకండి. పెట్టేశాక గాలి పీల్చుకోండి. ఇంకా పెట్టేశాక దాన్ని సవరించండి. శ్రద్ధ ఆ నిష్ట ఊ శ్రద్ధ. ఇప్పుడు మూడు అక్షరం ఓంకారంలో ఏముద్రలో ఉండాలి. ఆయన ఇంకా ఇటుక పెట్టలేదు, ఆయన ఏమింటున్నాడో నాకు తెలియలేదు. కార్యకర్తలు పరిగెట్టకండి, దగ్గరికి వెళ్ళి చెప్పండి. మీరేమీ తప్పు ఒప్పులు ఏమి ఉండవు, ఎవరు చేసినా అందరికీ ఒకే ఫలితం వస్తుంది అందరూ కలిసి చేస్తే. కానీ నేర్చుకోండి అని చెంటే, ఇంకా మీరు ఇంటికి వెళ్ళి నేర్పాలని నా కోరిక. ఈ విషయం పెద్ద కష్టమైందేం కాదు కదా, కానీ దీనివల్ల ఏమవుతాయి, గ్రహ వాస్తు దోష నివారణ అయిపోతుంది. ఏముంది అందులో? ఏం లేదు, అందరికీ తెలిసిందే ఆ ఓంకారమే ఆదిశక్తే, ఉపయోగించుకునే విధానాన్ని నేర్చుకుంటున్నారు. ఇప్పుడు మూడోసారి మకారం వాడతాం మనం. ఇక కరెక్ట్ గా ఉన్నానా అమ్మయ్యా? మీకు వచ్చేసింది కదా, మీరే ముద్రలో ఉండాలి. అది అర్థం చేసుకోండి. ఎప్పుడు నేర్చుకునేటప్పుడు జ్ఞాన ముద్రలో ఉండాలి, లోపలికి వెళ్తున్నప్పుడు నేను చిన్న ముద్ర. మరి ఇప్పుడు లోపలికి నేను వెళ్ళాలి కదా. కళ్ళు మూసుకుని గాలి పీల్చుకుని ఏం చేస్తున్నాను చూడండి, గమనించండి. గాలి పీల్చుకుంటాను అంట. అంటున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చెప్పింది అర్థం చేసుకోండి. అమృతం కురుస్తుంది మీలోకి, మీకు ఆకాశ గమనం సిద్ధిస్తుంది. అంచేత ఖేచరీ ముద్ర అని ఒక ముద్ర ఉంటుంది, అది కూడా వేసుకోవాలి. అది చూపించలేము, నాలిక పైన గళ్ళకి తగలాలి. అర్థమైందా? నాలిక మడత పెట్టి పైకి పెట్టండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు నేనేం చేస్తున్నా చూపించలేను కదా. ఏ ముద్ర అంటారు దీన్ని? కేసరి ముద్ర. ఈ ముద్ర తెలుసుకున్న వాళ్ళు ఆకాశంలో ఉన్న అంత జ్ఞానాన్ని సంపాదిస్తారు, అని చేత దీన్ని కేచరీ ముద్ర అంటారు. ఆకాశంలో ఏది తెరుస్తాయో, ఎవరు తెరుస్తారు ఆకాశంలో? దేవతలు తెరుస్తారు. అంచేత ఎప్పుడైతే మీరు అంటారో, దేవతలందరూ మీలోకి దిగుతారు. అది ఆ సాధన. హిమాలయాలలో ఉన్నటువంటి ఆ గురువులు మీ మీద ఎంత ప్రేమ ఉన్నదో మానవ జాతి మీద, ముఖ్యంగా భారతీయుల మీద, ఈ రహస్యాలన్నీ ఎంతో సాధన చేస్తే తప్ప ఆశ్రమంలో చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు తీసుకోండి. దేవతలందరూ దిగుతారు, కేచరి ముద్ర వేసేసుకుని ఉండండి, అలవాటు చేసుకోండి. వింటున్నప్పుడు పర్వాలేదు, కొంచెం అలవాటు అవుతుంది. కొంతమందికి కాసేపు ఉన్నాక నొప్పి వస్తుంది, అలవాటు లేదు, వదిలేయండి, మళ్లీ వేసుకోండి, వదిలేయండి, మళ్లీ వేసుకోండి. అర్థమైంది కదా అందరికీ? అందరికీ అర్థమైంది? ఆ చేతులు ఎత్తండి. అర్థమైన వాళ్ళు రెండు చేతులు ఎత్తండి. ఎక్కువ మంది విన్నారని వింటా నేను. అర్థమైంది కదా? కేచరి ముద్రలో వినండి. గాలి పీల్చుకుంటున్నప్పుడు అంటున్నప్పుడు మీరు ఏం చేయాలంటే పళ్ళు బిగించాలి. పీక్కుంటున్నాం దేవతల్ని కదా, అంటున్నప్పుడు పళ్ళు ఏం చేయాలి? బిగించాలి. కేచరి ముద్రలో ఉంటారు. అర్థమైంది అందరికీ? నాతో అనొద్దు ఇప్పుడు, ఆ భావన చూసుకోండి. మళ్లీ చేస్తున్నాను. కానీ అది చేస్తున్నప్పుడు ఏ భావన ఉండాలి? దేవతల అనుగ్రహం. ఇంకా వాళ్ళ అనుగ్రహం ఉంటే మీకు ఏం బాధలు ఉంటాయా? కానీ మనం పీల్చుకోవడం నేర్చుకుంటున్నారు మీరు. మూడోసారి ఎప్పుడు చేసినా మూడు సార్లు చేయాలి, అది గుర్తుంచుకోండి. రెండు సార్లు చేసి ఆపకండి. ఎప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆపుతున్నా కానీ మళ్ళీ ఆపేసి మీరు చేయండి అంటే తప్పు చేశాను. మూడు సార్లు చేయాల్సిందే పూర్తి లాభానికి. మూడు ముద్దలు తింటే కడుపు నిండుతుంది అంటే ఒక ముద్ద తిని వెళ్ళిపోకూడదా? వెళ్ళిపోవచ్చు, కడుపు నిండదు అంతే. అంతే కదా, తప్పు అనుకోకండి. అమ్మో తప్పు చేశాను అనుకోకండి. పూర్తిగా చేయలేదని అర్థం అంతే. అర్థమైందా? ఇప్పుడు ఇటుగా శిరస్సు మీద పెట్టుకోండి, రెండు చేతులతో శిరస్సు మీద పెట్టుకోండి. ఆ ఇటుకలోకి వస్తున్నాయి దేవతాశక్తులు, మీలోకి వస్తున్నాయి. అది మళ్ళా యజ్ఞకుండం మీద పెడుతున్నాం. ఆ మార్పు అర్థమవుతుందో? అందుకని ఈ యజ్ఞకుండం మీరే నిర్మించుకోవాలి. ఇంకోడెవడో చేస్తే వాడికి పోతుంది. అర్థమైందా? చేసుకోండి. గాలి పీల్చుకుని కళ్ళు పీల్చుకోండి. చేసుకోండి. గాలి పీల్చుకుని అంటున్నప్పుడు కేచరి ముద్ర ఉండాలి, పళ్ళు బిగించాలి. ఇంకా గట్టిగా పళ్ళు బిగించండి. ఇక్కడ ఒక చిన్న కళ్ళు తెరవండి, ఒక చిన్న సవరణ తల మీదే ఉంచండి. ఒక విషయం చెప్పలేదు అనకండి. కోపం ఎవరి మీద చూపించటం లేదు. అలాని మీరు నవ్వుతూ ఉంటే చేయలేరు కదా, అని చేత నవ్వు ముఖంతో చేయండి. అర్థమైందా? అంటున్నప్పుడు పెద్ద పళ్ళు బిగించిన ముఖం నవ్వు ముఖంలో ఉండాలి. చేయండి మళ్ళీ. మళ్ళీ మూడోసారి చేస్తున్నప్పుడు మని పూర్తవుతున్నప్పుడే ఎగ్గకుండా మీద పెట్టేస్తారు దాన్ని, గాలి పీల్చుకోకుండా చేయండి. గాలి పీల్చుకుని ఉమ్మంటూ నవ్వు ముఖంతో అంటూ ఎగ్గకుండా మీద పెట్టేయండి. ఇది ప్రజ్ఞ. ఇవి మూడు, నిష్ఠ, శ్రద్ధ, ప్రజ్ఞ. ఈ మూడు కలిస్తే వాడు మహాపండితుడు అవుతాడు, మహాశక్తివంతుడు అవుతాడు. దీన్నే గాయత్రీ మంత్రంలో విద్మహే ధీమహి ప్రచోదయాత్. విద్మహే తెలుసుకుంటున్నాను, ధీమహి ధారణ చేస్తున్నాను, ప్రచోదయాత్ కలిసి చేస్తున్నాను. అర్థమైంది కదా? అంచేత ఇప్పుడు ఇటుకని ఒకసారి చేతిలోకి తీసుకోండి. ఏ ఇటుకనైనా, ఇటుక ఎందుకు తీసుకోమంటున్నానని చెప్తున్నాను. చూడండి, ఇటుకలకి 24 కోణాలు ఉంటాయి. పైన 4 ఉన్నాయి చూడండి. కోణాలంటే తెలుసు కదా మీకు, రెండు గీతలు కలిసేవి. పైన 4 ఉన్నాయి కదా, కింద 4 ఉన్నాయి, మధ్యన ఇంకో 4 ఉన్నాయి, మొత్తం 24. ఒక్కొక్క కోణంలో 3 కోణాలు ఉంటాయి కదా. 8 కోణాలు ఉన్నాయి చుట్టూరా. 8 × 3 = 24. అయితే గాయత్రి మంత్రమే ఇప్పుడు మీరు పెట్టిన ఇటుక గాయత్రి. ఇదే సిద్ధిసాయి జీవిత చరిత్రలో మీకు గుర్తుందో లేదో, ఇటుక పట్టుకునేవాడు ఆయన, తెలుసా కదా. ఇది తెలిసిన వాళ్ళు కాస్త చేతులేతండి. ఈ విషయం తెలుసు కదా, తెలియని వాళ్ళు ఇంతమంది తెలుసు కనుక అది కరెక్ట్ అనుకోండి. లేకపోతే మీరు పుస్తకం సాయి చరిత్ర చదివితే తెలుస్తుంది, ఇటుక ఉండేది ఎప్పుడు ఆయన తల కింద పెట్టుకునేవాడు. ఇటుక అంటే ఏంటని ఇప్పుడు అర్థమైందా? గాయత్రి మంత్రం అది కదా. ఈ ఆ ఇటుక పడిపోయితే ఆయన శరీరం వదిలేసాడు. అంటే ఇప్పుడు ఇటుక పగిలిపోతే మీ శరీరం పోతుందని కాదు, ఆయన కావాలంటే ఇంకో ఇటుక తెచ్చుకునేవాడు. ఇంకేంటే ఇటుకలో గాయత్రి లేదు, నువ్వు ఎలా చూస్తే అది చూస్తేవో ఇటుక ముక్క. ఇప్పుడు ఆ పక్కన ఇటుక ఉంది కదా, అది గాయత్రి అవుతుందా? ఈ ఇటుకే గాయత్రి అవుతుంది. ఇంకేంటే ఆ భావం పెట్టారు. అంచేత మీరు ఇప్పుడు ఏం చేశారు, కింద 6 ఇటుకలు ఉన్నాయి, పైన 6 ఇటుకలు ఉన్నాయి. అర్థమైంది కదా? మామూలుగా ఇటుక పెట్టేయండి. ఇంకొక రహస్యం చెప్తున్నాను నేను. ఈనాడు కూడా ప్రపంచంలో 6500 సంవత్సరాల నుంచి ఇటుకని ఇలా ఉపయోగించుకునేటటువంటి సంస్థ ఉన్నది. ఈనాడు కూడా ఇప్పటికీ ఉంది, ఇప్పటికీ ఉంది. ఆ సంస్థలోనే శ్రీకృష్ణుడు కూడా మెంబరు, శంకరాచార్యులు వారు మెంబరు, వివేకానంద మెంబరు, జవహర్లాల్ నెహ్రూ మెంబరు. అంటే మీకు మన భారతీయుల గురించి చెప్తున్నాను. అలాగే దేశ విదేశాలలో చాలా మంది ఈ ఇటుకల్ని ఉపయోగించుకునే సంస్థ ఒకటి ఉన్నది. ఆ సంస్థ వాళ్ళను నేను ఇక్కడికి రమ్మన్నాను. మరి వాళ్ళు తొందరలోనే వస్తారు, వచ్చినప్పుడు ఈ రహస్యాలు వాళ్ళ దగ్గర తెలుసుకోండి. అందులో మీరు విశేషమైనటువంటి సాధనలు చేసి మెంబర్ అవుతే అప్పటి నుంచి వస్తున్నటువంటి ఆ క్రమం, ఇప్పటికీ ఆ సంస్థ ఉంది. కానీ ఋషుల యొక్క కృప ఏంటి అంటే ఆ సంస్థ 6000 సంవత్సరాల నుంచి రహస్యంగా ఉంచుకున్నది ఈనాడు మీకు చెప్పివేయబడుతుంది. ఆ సంస్థలో వాళ్ళకే చాలా మందికి తెలియదు ఈ రహస్యం. అర్థమైంది కదా? ఇప్పుడు ఏం జరిగిందో జాగ్రత్తగా మీ యజ్ఞకుండాన్ని చూసుకోండి. కిందన 6 ఇటుకలు ఉన్నాయి, పైన 6 ఇటుకలు ఉన్నాయి కదా. మన శరీరం కూడా 12 ఇటుకలతో నిర్మించబడి ఉంటుంది. పాదాల నుంచి మీనరాశితో మొదలెడితే శిరస్సుకి మేషరాశి వస్తుంది. రాశులన్నీ మేషం నుంచి పాదాల వరకు 12 ఇటుకలతో నిర్మించబడి ఉంటుంది మేష. కొంచెం జ్యోతిష్యం తెలుసా ఎవరికైనా ఇక్కడ? కొంచెం ఈ మేషరాశి అది అంటే అర్థమవుతుందా కొంతమందికైనా? అర్థమైన వాళ్ళ చేతులేతండి. కొంచెం తర్వాత వాళ్ళ చేత నేర్చుకోండి. అది నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీ శరీరం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంది అని తెలిస్తే చాలు. మీకు తయారై వస్తుంది అది. వీళ్ళు అసలు కిట్టే మీకు ఇవ్వబోతున్నారు. ఇంత చిన్న ఇటుకతో తయారు చేస్తారు అంటే చిన్న గాయత్రి పెద్ద గాయత్రి అనుకోకండి, అంటే ఇది చిన్న గాయత్రి, మీ దగ్గర పెద్ద గాయత్రియా? అసలేముంది ఇక్కడ? ఈ సైజులో వస్తుంది మీకు చిన్న కిట్ తేలిగ్గా ఉంటుంది. దీంతో మీరు నమస్కారం, దాంతో మీరు ఎక్కకుండాన్ని ఇలాగే నిర్మించుకుంటారు. ఇప్పుడు నేను చెప్పిన విధానంలో నిర్మించుకుంటారు. దాని మీద అంకెలు కూడా, సంకేతాలు కూడా ఉంటాయి. అర్థమైంది కదా? అంచేత ఎగ్గకుండం ఏమిటనమాట, మీ శరీరం. అర్థమైందా? అందుకు ఇది చెప్తోంది. అంచేత మీరు కాదు యజ్ఞం చేయాల్సిన యజ్ఞకుండంలో. ఎక్కడ జరగాలి యజ్ఞం? లోపల జరగాలి. అందుకే లలితా సహస్రనామంలో చెప్తారు అంతర్యాగ బహిర్యాగ. బహిర్యాగం అని నేను మీకు చెప్తా ఉన్నానే, నాకు ప్రాణదానం చేసిన వ్యక్తులు ఇద్దరని, ఒక జిఎస్ కృష్ణ గారు, రెండోది ఈయన. ఈయనే కనుక అక్టోబర్ 14 నా బదులు యజ్ఞం చేశారు. ఆయన బీహార్ స్కూల్ ఆఫ్ యోగాలో ఆంధ్రప్రదేశ్కి ఆయన మన నియంత కంట్రోలర్ అల్లో, అధ్యత ఆయన కార్యకర్త అనే అనిపించుకుంటారు. తర్వాత దీని విశేషాలు, యోగ నిద్రలో ఆయన మీకు చాలా తమాషాగా నేర్పుతారు. ఎప్పుడు ఆయన రిక్వెస్ట్ చేస్తూ ఉంటా, ముందు యోగ నిద్ర నేర్పండి మన వాళ్ళకి అని. కానీ నేను ఈనాడు ఇలా కూర్చుని మీ ముందు మాట్లాడటానికి కారణం ఈయన. అది భగవంతుడి కొట్టే. అంటే ఎంత శక్తివంతులైనటువంటి వాళ్ళు బీహార్ స్కూల్ ఆఫ్ యోగాలో, ఫ్రాన్స్ లో, అక్కడ మన భారతీయ ఆసన ప్రాణాయామ సాంప్రదాయాన్ని సైంటిఫిక్ గా ప్రూవ్ చేస్తున్నారు. అందులో కూడా 5 లక్షణాలు ఉంటాయి. 5 లక్షణాలు తర్వాత క్లాసులో అది చెప్తారు. మీరు గాబరా పడకండి, మీ భోజనం అయ్యాకే అర్థమవుతుందా? అంచేత మనం అంతర్యాగం చేయబోతున్నాం. బయట కాదు చేయాల్సింది, బయట నేర్చుకుంటారు. నేర్చుకున్నది ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలి. అంచేత మీరు సన్నిధిలో వెలిగించుకుని ఆ పొగంతా వస్తూ ఉంటే, నెయ్యి అయిపోయిందా లేదా అని చూస్తూ ఉంటే, ఇంకా అంతర్యాగం ఎప్పుడైనా అవుతుందా మీకు? అవ్వదు కదా. గురుపాదుకా స్థమం అని ఉంది. ఈ విధంగా మీ ముందు ఉన్నటువంటి 12 ఇటుకలు మీ శరీరమే. అర్థమైంది కదా? ఇంకా ఒకసారి కళ్ళు మూసుకుని మీరు ఇప్పుడు అగ్ని ప్రదీపన చేస్తారు. అందరికీ దీపాలు ఇచ్చారు కదా, ఉన్నాయి అందరి దగ్గర దీపాలు. ఆ దీపాలు వెలిగించుకోండి. అగ్ని ప్రదీపన మంత్రం చదవండి. ఆ కుండ మధ్యలో పెట్టుకోండి, జాగ్రత్తగా వెలిగించుకోండి. లేకపోతే పైకి తీసుకుని వెలిగించుకుని లోపల పెట్టుకోండి. ఇప్పుడు మీరు అగ్నిని స్థాపిస్తున్నారు. అగ్ని అంటే అగ్రే నయతి ఇది అగ్ని. చీకట్లో కూడా మార్గం కనిపించకపోతే ఒక చిన్న జ్యోతి మీ జీవితంలో ఉంటే ఎన్ని వేల దూరంలో చీకటిగా ఉన్నా మీరు వెళ్ళిపోగలరు. ఒక్కొక్క అడుగుకి ఆ అగ్ని మీకు మార్గదర్శనం చేస్తూ ఉంటుంది. వెలిగించండి, మంత్రం చదవండి. అగ్నిని చూడండి, ఆ అగ్ని మళ్ళా వెలగాలి. ఆ జ్యోతి అలాగే వెలుగుతూ ఉండేవండి. ఇంకా దాని గురించి పట్టించుకోకండి, కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ఆహుతులు మొదలెడుతున్నాం. ఇప్పుడు ఏం చేయబోతున్నాం మనం? బహిర్యాగం చేయటంలే. బహిర్యాగంలో దీపం వరకు వెలిగించుకున్నాం, ఇటుకలన్నీ పెట్టుకున్నాం, నవగ్రహాలని చూసుకున్నాం, జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలన్నింటినీ పెట్టుకున్నాం, మన శరీరాన్ని దానికి అనుగుణ్యంగా తయారు చేసుకున్నాం. ఓంకార సాధనతో గురుపాదుకలు మన శరీరంలో ఉన్న అంగ ప్రత్యంగాలలో ఆ శక్తి తీర్చి ఆ 12 శ్లోకాలు చదువుకున్నాం. ఇప్పుడు మీరే అగ్నికుండం, మీలో ఆహుతులు పడాలి. అంటే ఇప్పుడు మేమేం చేయాలి? మీ నెత్తి మీద వేయాలా ఆహుతులు? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ 6 ఇటుకలు 6 చక్రాలు ఉన్నాయి మన శరీరంలో. అక్కడ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. కొంచెం సైన్స్ తెలుసుకున్న వాళ్ళు, దాని గురించి తెలుసుకున్న వాళ్ళకి వాటి పేర్లు ఏంటంటే, మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధి చక్రము, ఆజ్ఞాచక్రము. ఈ పేర్లు తెలియని వాళ్ళు దాని గురించి ఏమి కంగారు పడక్కర్లేదు. మొట్టమొదట మీరు ఎక్కడైతే కూర్చున్నారో వెన్నుపూస కింద భాగం, దాని తర్వాత రెండంగుళాలు పైన, దాని తర్వాత రెండంగుళాలు పైన బొడ్డు దగ్గర, బొడ్డుకి వెనకాతల వెన్నుపూస, ఇంకాస్త పైకి వెళ్తే హృదయం ఎక్కడుంటుందో దాని వెనకాతల వెన్నుపూస, దాని తర్వాత మన కంఠం వెనకాతలు ఉన్నటువంటి వెన్నుపూస, దాని తర్వాత శిరస్సు మొత్తం ఆజ్ఞాచక్రం. ఇది ఆరు ఇటుకలు కిందకి వెళ్ళి మళ్ళీ ఆరు ఇటుకలు పైకి వస్తాయి. అంటే ఆజ్ఞాచక్రం నుంచి మళ్ళా మనం కిందకి వెళ్తాం, అక్కడ ఆహుతులు వేసుకుంటాం. అర్థమైందా అందరికీ? ఒకవేళ ఈ ఆహుతులు వేసుకోవాలి ఎక్కడ అనేది డౌట్ వస్తే జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మొదట ఆహుతి కళ్ళు మూసుకుని ఎదురుకుండా మీరు ఏదైతే యజ్ఞకుండలను జ్యోతి పెట్టుకున్నారో అది వెన్నుపూస కింద భాగంలో ఊహించుకుని గాయత్రీ మంత్రం చదివాక స్వాహ అన్నప్పుడు అక్కడ మీరు ఆహుతి వేసుకుంటున్నారు. ఏ ఆహుతి వేసుకుంటున్నారు? మీ చెత్త చెదారం పదార్థం చివరికి మిగిలేది బూడిదే కదా, ఆ బూడిద అక్కడ మిగిలి చెత్తపోతుంది. ఆ జ్యోతి మీకు శక్తినిస్తుంది. ఆ శక్తి అది ఎలా వస్తుంది ఏమిటి అనేది తర్వాత స్వామీజీ మెల్లిగా ఈ రెండు మూడు రోజుల్లో చెప్తారు మీకు. కానీ స్థలాలు అర్థమే కదా, వెన్నుపూస కింద భాగము, అక్కడ ఒక జ్యోతి వెలుగుతున్నట్టు భావన చేసుకుని స్వాహ అన్నప్పుడు అక్కడ ఆహుతి వేసుకోండి మానసికంగానే. దాని తర్వాత రెండు అంగుళాలు పైన స్వాధిష్టాన్ని పెట్టి, దాని తర్వాత కొంచెం పైకి వెళ్తే బొడ్డుకి వెనకాతలున్న భాగం మణిపూరక చక్రం అంటాం దాన్ని. ఇంకాస్త పైకి వెళ్తే హృదయం దగ్గర అనాహత చక్రం అంటాం. ఇంకాస్త పైకి వెళ్తే విశుద్ధి చక్రం ఇక్కడ. దాని తర్వాత మొత్తం అర్థమైంది కదా, అదే ఎదుర్కొంటున్న జ్యోతి అదే. ఆ సాధనే అందరికీ నేర్పమని గురుదేవులు చెప్పారు. తర్వాత ఆ జ్యోతిని మీరు చూసుకుంటే అర్థమైపోతుంది. కిందనందరూ కలిసి ఉన్నది వెన్నుపూస కింద భాగం, పైకి వచ్చిన జ్యోతి ఆజ్ఞ, గురు ఆజ్ఞ చేస్తాము అని ఆ భావనతో పన్నెండు ఆహుతులు వేస్తాం. కింద నుంచి పైకి ఆరు సార్లు, పైనుంచి కిందకి ఆరు సార్లు, పన్నెండే వేస్తాం. ఇవాళ జాగ్రత్తగా ప్రేమగా భావనతో కళ్ళు మూసుకుని ఏ ముద్రలో కూర్చోవాలి మీరు? చిన్న ముద్రలో కూర్చుంటారు. లేదు గురువుల గురించి జ్ఞానం కావాలంటే ఇలా కూర్చోవచ్చు, లేకపోతే ధ్యాన ముద్రలో కూర్చోవచ్చు, లేకపోతే భైరవి ముద్రలో శాంభవి ముద్రలో కూర్చోవచ్చు. ఏ ముద్ర అయినా పర్వాలేదు దీనికి. ఇంకంటే అది చేసుకుంటుంది, ఏం చేయాలో మనం ఏం చేయం. దాన్ని మొదలెడదాం. కళ్ళు మూసుకుని ఎదురుకుండా జ్యోతిని చూసి అది మీ మూలాధారం, వెన్నుపూస కింద భాగంలో వెలుగుతోంది అనే భావన తీసుకోండి. మొదట ఆహుతి వేస్తున్నాం. ఓం భూర్భువస్వః తత్సవితువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్. స్వాహా ఇదం గాయత్రీ ఇదం మమ మా. కళ్ళు తెరిచి జ్యోతిని చూడండి. కళ్ళు మూసుకుని మళ్ళీ దాన్ని రెండంగుళాల పైన ఊహించుకోండి. కళ్ళు మూసుకునే ఉండండి, మంత్రం చదవండి. ఆ జ్యోతిని చూడండి. ఆ జ్యోతిని వెలిగిందా ఆరిపోయిందో చూసుకోకండి. అది వెలుగుతే ఎంత, వెలకపోతే ఎంత. ఎక్కడ వెలగాలది? అక్కడ వెలిగితే చాలు, అక్కడ ఉన్నా లేకపోయినా. అది ఉత్తినే ఒక సంకేతంగా పెట్టుకుందాం అంతే. దాని గురించి వరి కాకి మళ్ళా శవ పూజ చేయకండి. దీపం ఆరిపోయిందని ఆ దీపం ఏం ఆరదు. ఇక్కడ వెలుగుతూ ఉంటే ఎప్పుడూ ఆరదు. అది నేర్చుకోండి ఈ యజ్ఞం. ఇప్పుడు కళ్ళు తెరిచి చూసుకున్న ఆ జ్యోతిని ఎక్కడ చూసుకోవాలి? బొడ్డు వెనకాతల ఉన్నటువంటి వెన్నుపూస మీద. Thank you. ఇప్పటికీ కళ్ళు తెరిచి పక్కన చూస్తున్నారు. నిన్న విఠల్ బాబా గారు చెప్పినట్టు జోడు చెప్పులు కుట్టేవాడా, లేకపోతే కోడల్ని పిడుతున్నాడా, లేకపోతే వద్దమ్మా ఇక్కడికి వచ్చి నేర్చుకోండి నేర్చుకోండి, ఇది ఒక సాధన, ఇది మామూలు ప్రవచనాలు కాదు. మీ జీవితాలు మారిపోవాలి, మీ ద్వారా మీ దోషాలన్నీ పోయి మీ కుటుంబము మొత్తం ప్రపంచము శాంతియుతం అవ్వాలి అనే సాధనలో కొంచెం ఏకాగ్రత. మీ మనస్సు పక్కకి వెళ్ళకూడదు. పక్కనే జరుగుతుందో మీకు ఎందుకు, కార్యకర్తలు ఉన్నారు చూసుకుంటారు. ఇప్పుడు హృదయం దగ్గర ఆ జ్యోతి వెలిగించుకోండి. ఎదురుకుండా ఉన్న వెలుగుతున్న జ్యోతిని మీ హృదయంలో దింపుకోండి. కళ్ళు తెరిచి జ్యోతిని చూసుకుని విశుద్ధి చక్ర వెన్నుపూస వెనకాతెల మెడ వెనకాతెల సెర్వైకల్ స్పాండిలైటిస్ కానీ మెడ నిప్పులన్నో అలక్కొని ఇది ఒక మంత్రంలా పనిచేస్తుంది. అందుకే దీన్ని సకల దోష నివారణ యజ్ఞము అంటాం మనం. సహజంగానే పోతుంది. నిన్న విఠల్ బాబా గారు చెప్పారు కదా, చావు వచ్చిన వాడు కూడా బతికిపోతున్నాడు. ఇంతటి మెడ నొప్పి ఒళ్ళు నొప్పులు ఎందుకుంటాయి? ఆ భావన, ఆ మనస్సులో ఆ ఏకాగ్రత, అక్కడ జ్యోతి వెలుగుతోంది. విశుద్ధి చక్రం దగ్గర అక్కడ ఆహుతి వేస్తున్నారు. ఆజ్ఞాచక్రం దగ్గర ఆ జ్యోతి వెలిగించుకోండి. శివుడి మూడో నేత్రం అది. కామదహనము, పనికిరాని కోరికలు, పనికిరాని వాసనలు అన్నీ కూడా నశించిపోతాయి. అక్కడ ఈ మొత్తము శిరస్సు జ్వాజ్వల్యమాయంగా ధగద్ధగాయంగా ఒక వజ్రంలాగా మెరుస్తోంది అనే భావన తీసుకోండి. జ్యోతి చూసుకోండి. ఆ జ్యోతి మళ్ళీ మీ శిరస్సులో వెలిగించుకోండి. ఆజ్ఞాచక్రం దగ్గర ఇప్పుడు కిందకి దిగుతున్నాం. ఆ వెలుతురు, ఆ తేజోవలయం మహాపురుషుల చుట్టూరా కూడా మీరు చూసి ఉంటారు. తెల్లటి తేజోవలయం వేస్తారు. ఇదే వాళ్ళలో అది జాగృతమైందన్నమాట. అది మీలో ఇప్పుడు జాగృతం అవుతోంది. శిరస్సులోనే ఆజ్ఞాచక్రం దగ్గరే ఆహుతి వేస్తారు. కిందకి రండి. విశుద్ధి చక్రం దగ్గర ఆహుతి. జ్యోతి చూసుకోండి. హృదయం దగ్గర వెలిగించుకోండి. చూసుకోండి. మణిపూరక చక్రం నాభి దగ్గర. జ్యోతి చూసుకోండి కళ్ళు తెచ్చి, మళ్ళీ ఇప్పుడు స్వాదిష్టానం. శాంభవి భైరవి ముద్రలోకి రావచ్చు, మీ ఇష్టం అది. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. మీ శరీరం అంతా జ్యోతిర్మయం అయిపోయింది. మీరు ఒక అగ్నిపుంజంగా, తేజోపుణ్యంగా, ఒక సూర్యుడులాగా వెలిగిపోతున్నారు. ఆ సూర్యుడిలో ఉన్నటువంటి ప్రపంచాన్ని, మన శరీరాన్ని శాసిస్తున్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, 5 తత్వాలు, మనోబుద్ధి చిత్తాహంకారాలు, 24 జాగ్రత్తం అవుతున్నాయి. దీనికి సంబంధించిన 24 ఆహుతులు వేసుకుంటాం, కళ్ళు మూసుకునే వేసుకుంటాం. అది దేవాహుతులు 24. కళ్ళు మూసుకునే ఉండండి, లోపల ఆహుతులు వేసుకోండి. మీరే ఒక జ్యోతిర్పింగంగా అయిపోయారు, మీరే ఒక అగ్నికుండంలో ప్రజ్వలిస్తున్నటువంటి అగ్ని స్వరూపులు అయ్యారు. ఆ దేవతలందరూ, దేవతలు అంటే కాంతి ఇచ్చేవాళ్లు అని, మీ 24 దేవతలు మీలో ఇప్పుడు దిగుతున్నారు. కళ్ళు మూసుకుని ఆ తేజస్సులో ఆహుతులు పండివ్వండి. కళ్ళు ఇంకా తెరవకండి.
ప్రచోదయా స్వాహా, ఇదం లక్ష్మీ, ఇదం నమః.
ఇప్పుడు ప్రదక్షిణ చాలా ముఖ్యము, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఎలా చేయాలో. నిన్న చెప్పాను, ప్రదక్షిణే చాలా ముఖ్యము అని. యాని కానిచ పాపాని జ్ఞాత జ్ఞాతకు తాని చ తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణాయాం పదే పదే. ఇంచేత మీలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా ఈ ప్రదక్షిణ వల్ల పోతాయి. చాలా జాగ్రత్తగా చేసే విధానం అర్థం చేసుకోండి. మన భారతీయ సంస్కృతి, మన అఖండ భారతాన్ని ప్రపంచానికి జ్ఞానం ఇచ్చేటటువంటి వ్యక్తులుగా మనం మారబోతున్నాం. మీరందరూ కూడా ఆ దేవతా శక్తుల్ని ఆహ్వానం చేసుకున్నారు, అగ్నిని ఆహ్వానం చేసుకున్నారు, దేవతలందరినీ ఆహ్వానం చేస్తున్నారు. విసర్జన చెయ్యము, పోగొట్టుకుంటారా వచ్చిందే చేత విసర్జన చెయ్యం. మనం బాహ్యంగా ఉంటే ఆ అగ్ని ప్రమాదం అని, లోపలున్న జ్ఞానాగ్ని ప్రమాదం కాదు, ఎక్కడికెళ్తే అక్కడ జ్ఞాన జ్యోతిని వెలిగిస్తుంది కనుక మనం విసర్జన చెయ్యం. ఇవాళ ఆరతి నేను చేయించటం లేదు. అంచేత ఇప్పుడు ప్రదక్షిణ చేస్తారు. మొదటి వరుసలో కూర్చున్న వాళ్ళు నుంచోండి, మొదటి వరుసలో మాత్రమే నిల్చోమన్నాను, చెప్పింది చేయండి. కార్యకర్తలు ఒకళ్ళు అక్కడ ఉండి మెల్లిగా ఆ ప్రదక్షిణ పదంలోకి తీసుకెళ్ళండి వీళ్ళని. రమణ మహర్షి ఏం చెప్పేవాడు అంటే, అప్పుడే ప్రసవించబోతున్నటువంటి స్త్రీ నడిస్తే ఎంత మెల్లిగా నడుస్తుందో అంత మెల్లగా నడవండి అని. కానీ అంత మెల్లగా మీరేం నడవక్కర్లేదు, కానీ పరిగెత్తవద్దు. ఈ వాతావరణాన్ని మీరు మీలోకి తీసుకుంటున్నారు. యాని కానిచ పాపాన్ని జ్ఞాత జ్ఞాత కృతానిచ తాని సర్వాణి నశ్యంతే ప్రదక్షిణాయాం పదే పదే. అన్ని దోషాలు పోవటానికి ప్రదక్షిణ ఒకటే మార్గము. ప్రతి తీర్థక్షేత్రాలలో కూడా నిరంతరం ప్రదక్షిణలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇన్ని యజ్ఞకుండాలలో ఋషులు మహర్షులు, హిమాలయాలలో ఉన్నటువంటి ఋషులు గురువులు అందరూ కూడా అందజేసిన ఈ అంతర్యాగ విధానాన్ని నేర్చుకున్న వ్యక్తులు మొట్టమొదటిసారి ప్రదక్షిణ చేస్తున్నారు. 3 సార్లు అయిపోగానే మీరే లెక్క పెట్టి కూర్చోండి. అంతవరకు ఈ పాట జాగ్రత్తగా వింటూ ఉండండి. ఇప్పుడు మీరు స్వయంగా యజ్ఞపురుషులయ్యారు. మీలోనే ఆ హిమాలయాల నుంచి వచ్చినటువంటి ఆ జ్ఞాన జ్యోతి మీలో వెలుగుతోంది. ఇది ఇంకా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఒక్కొక్క రోజు కొంచెం కొంచెం నేర్చుకో వెళ్తాను. మీకు మొట్టమొదట అర్థమైంది కదా యజ్ఞం ఎలా చయనం చేసుకోవాలో. తర్వాత మీకు కావలిస్తే ఈ చిన్నవి చిన్న సైజులో ఒక కిట్ లాగా ఇస్తారు, అది తీసుకోండి. కానీ దీని అంతటికీ చాలా ముఖ్యమైనది ఏంటి అంటే, నిన్న విఠల్ బాబా గారు చెప్పారు కదా, ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలకి అన్ని గురువులకి, ఇదివరకు వచ్చిన అన్ని మతాలకి అన్ని గురువులకి కూడా హిమాలయాల నుంచి వచ్చినటువంటి ఋషుల యొక్క జ్ఞాన ప్రకాశమే. ఆయన్ని కొందరు సర్వేశ్వరానందజీ అంటారు, కొందరు రకరకాల పేర్లతో పిలుస్తారు. వాళ్లు ఇక్కడ స్థాపించబడి ఉంది ఈ ఫోటోలో పైన సర్వేశ్వరానందజీ. దాని తర్వాత ఈ జీవన దేవత జీవన దేవత సాధన విజ్ఞానాన్ని అందజేసిన శ్రీరామ్ శర్మ ఆచార్య, ఆయన ధర్మపత్ని. వీళ్లు ఒక్కొక్కళ్ళు వాళ్ల జీవితకాలంలో 12 కోట్ల గాయత్రి మంత్ర జపం నిరంతరం చేసుకున్నారు వాళ్ళు. ఒక్కొక్కళ్ళు మాతాజీ 1200 కోట్లు, గురుజీ 1200 కోట్ల గాయత్రి మంత్ర జపం చేసుకున్నటువంటి వ్యక్తులు వాళ్లు. ఇందాక నేను మీతో చెప్పాను, నేను గాయత్రి మంత్రం అంటే జీవించే సాధన, మెలకుగా స్వప్న స్థితిలో నిద్రాస్థితిలో కలిసి ఎలా జీవించాలి అని ఆ రహస్యాన్ని కనపజేసినటువంటి వ్యక్తులు. వాళ్ల యొక్క సమాధి స్థలాలు హిమాలయాలు, జ్ఞానగంగ, జ్ఞానజ్యోతి, ఇవన్నీ కూడా మీ ఇంట్లో దేవస్థాపనగా పెట్టుకుని మీరు బయటకు వెళ్లే ద్వారం పైన కనుక పెట్టుకుంటే, దీన్ని బయటకు వెళ్తున్నప్పుడు ఆయనకు దండం పెట్టుకుని వెళ్ళండి, లోపలికి వస్తున్నప్పుడు మళ్ళా ఆయనకు దండం పెట్టుకోండి. అంటే బయటకు వెళ్ళినప్పుడు ఆయన రక్షణలో ఉంటారు, లోనికి వచ్చాక కూడా ఆయన రక్షణలో ఉంటారు. ఇది మీకు ఇక్కడ గాయత్రి చేతన కేంద్ర బుక్ స్టాల్లో దొరుకుతుంది. ఇది తీసుకోదలుచుకున్న వాళ్ళు దీనికి కావలసిన దక్షిణ ఇచ్చి చేసుకోండి, డబ్బు కాదు. ఇప్పుడు ప్రదక్షిణలు చేశారు కదా, దానికి కావలసిన దక్షిణ ఇచ్చి తీసుకోండి. కిట్స్ వచ్చాయి? కిట్స్ రాలేదు. ఈ యజ్ఞ కుండీల కిట్స్ కూడా వస్తాయి. కావలసిన వాళ్ళు ఆ బుక్ స్టాల్లో తీసుకోండి. తీసుకున్నాక ఇంటికి వెళ్లగానే పెట్టేయండి. దాని ముహూర్తాలు ఏమి ఉండవు. మీరే మహాకాలులు, ధ్యాన జ్యోతులు అయిపోయారు. నేను ముహూర్తం చేసుకుని పెట్టుకుంటాను అంటే, నాకు తెలిసి సిగరెట్ కాల్చటానికి ఎవడు ముహూర్తం పెట్టుకుని తాగలేదు, అది వదలటానికి చేస్తున్నాడు వాడు. అంచేత తక్షణం ఏ పనైనా చేసేస్తే అది ముహూర్తం. అయం ముహూర్తం సుముహూర్తోస్తు. అంచేత దీని తర్వాత భోజనాలు అవి అయ్యాక ఈ దేవస్థాపన ఫోటోలు, ఇది ఇంకా రాలేట ఎగ్గకుండా కిట్టు వచ్చినప్పుడు మీకు అనలైజ్ చేస్తాం. కానీ ఇంకా పూర్తి అవ్వలేదు. లోపల మనస్సులో ధ్యానం చేసుకుందాం. 5 నిమిషాలు ఈ వాతావరణంలో ప్రదక్షిణ చేసిన స్థలంలో కళ్ళు మూసుకుని హాయిగా రిలాక్స్డ్గా కూర్చోండి. చెప్పిన సూచనలు చెప్పినట్టు చేయండి. ఈ ఫోటో మీకు కనిపిస్తుందా? అందరికీ కిందన విశాల పృథ్వీగ్రహం మీద విశాల జనసముదాయం కూర్చుంది. మీరందరూ కూర్చునున్నారు, సంకల్పం తీసుకుంటున్నారు. కాగల మీరే, మీ వెన్ను పూసే ఆ కాగల, దానిపైన జ్యోతి వెలుగుతోంది. దేవతలు మీ మీద కురిపించినటువంటి జ్యోతి. మీరు అలా మారిపోతున్నారు. అందరం కలిశాం, అందరం తలో కాగల పట్టుకున్నాం. ఆ జ్యోతి వెలుగుతోంది. అనంతమైనటువంటి ప్రపంచానికి శాంతిని, ప్రేమను, సత్యాన్ని పంచుతున్నాం. కళ్ళు మూసుకుని ఊహించుకోండి, అందరం కలిసి కూర్చుని ఉన్నాం. మన మేరుదండమే ఆ కాగల యొక్క హస్తము. మీ పంచేంద్రియాలు దాన్ని పట్టుకుని ఉన్నాయి. మీ లోపలికి వెళ్ళిపోండి, మీ వెన్నుపూసం చూసుకోండి. ఇంతసేపు ప్రదక్షిణలు అందరూ చేశారు. ఈ విస్తరించినటువంటి వాతావరణంలో ఉన్నదంతా మీరు ఒంటికి పీల్చుకున్నారు, పీల్చుకుని కూర్చుని ఉన్నారు. మీ శిరస్సు మీద జ్ఞానజ్యోతి వెలుగుతోంది. కళ్ళు మూసుకుని పరమ పూజ్య గురువుల యొక్క హిమాలయ యొక్క కేంద్రాల నుంచి వస్తున్న పృథ్వీని స్వర్గముగా మార్చేటటువంటి ఈ శక్తిని, ఈ జ్ఞానాన్ని మన ద్వారా ప్రపంచానికి అందుతోంది. మీరే జ్యోతులైపోతున్నారు. ఆ భావనలో ఉండండి. మీ వెన్నుపూస, శిరస్సు కాగడాలాగా ప్రపంచానికి మీ ఇంద్రియాల ద్వారా జ్ఞానాన్ని ఇస్తోంది. భావన చాలా ముఖ్యం. మీ వెన్నుపూస, మీ శిరస్సు ఆ కాగడాలాగా మీరందరూ కలిసి దాన్ని ప్రపంచానికి అందజేస్తున్నారు. మళ్లీ నేను చెప్పిన విషయాన్ని మర్చిపోకండి, మీ గురువులను మార్చుకోవద్దు. మీరు చేస్తున్న సాధనలు మార్చుకోవద్దు. కేవలం చిన్న మార్పు ఏం చేస్తారంటే, ఇలా 12 ఇటుకలు పెట్టుకుని దీపం వెలిగించుకుంటారు. దీపం ఎలాగో వెలిగిస్తాం. వెలిగించే ముందు ఇది చేస్తే ఈ భావన పటిష్టం అవుతుంది. అంతే తప్ప మీ సాధనలు కానీ, మీరు ఏ మార్గంలో ఉన్నారు కానీ, మీరు ఏ సంస్థకి చెందిన వాళ్ళు కానీ మార్చుకోవద్దు. గురుద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఆ గురువు జ్ఞానాన్ని ప్రపంచానికి అందజేస్తున్నాం. ప్రతి గురువు కూడా ఆ శాంతి కావాలని కోరుకుంటాడు. ప్రతి గురువు కూడా అన్నదమ్ములోని అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటాడు. ప్రతి గురువు కూడా కుటుంబంలో ఆనందము, శ్రేయస్సు, ప్రశాంతి, సంపదలో ఉండాలని కోరుకుంటారు. ఆ మార్గంలో వెళ్తున్నాం మనం, దాన్ని పటిష్టం చేసుకుంటున్నాము. మనస్సు చదవనివ్వకండి. శివ పూజ చేయండి. మనస్సు ఎక్కడికో వెళ్ళనివ్వకండి. మీరు జ్ఞాన జ్యోతులు. మొత్తం ప్రపంచానికి జ్ఞానం అందిస్తున్నారు. జ్యోతి ఎక్కడికి వెళ్ళదు. ఎక్కడి నుంచి అక్కడి నుంచే జ్యోతి అందిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లే. మీరు ఏ ఉద్యోగం చేసుకుంటే ఆ ఉద్యోగం చేసుకోండి, ఏ పనులు చేసుకుంటుంటే ఆ పనులు చేసుకోండి. కానీ భావన పోగొట్టుకోకండి. మనస్సు చదవనివ్వకండి. ఆ జ్ఞాన జ్యోతి, ఆ లాల్ మషాల్, ఆ కాగడా పట్టుకుందాం మనం, మన శరీరమే ఆ కాగడా, మళ్ళీ మీరు పట్టుకోకల్లే, మీరు నడుస్తున్నటువంటి జ్ఞాన కాగడ. అలాగే కళ్ళు మూసుకుని అందరూ సుఖంగా ఉండాలని ప్రార్థన చేద్దాం. చేతులు రెండు కళ్ళు మూసుకుని ఉండండి, చేతులు మాత్రం పైకెట్టండి. ఒకసారి చూడండి నేను ఎలా పెట్టానో అలా పెట్టండి. ఇది ఒక ముద్ర, వ్యాపకాంజలికం సదా అని గాయత్రిలో 24 ముద్రలో ఒక ముద్ర. మొత్తం ప్రపంచానికి ఇది విస్తరిస్తోంది. అలాగే ఉంచుకుని ఈ ప్రార్థన చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ సుఖంగా ఉండాలి. స్వస్తి ప్రజాభ్య, రాజులు న్యాయమైన మార్గంతో ఈ దేశాన్ని పాలించాలి. మంచి సూర్యకిరణాలు, బ్రహ్మణత్వం యొక్క తేజస్సు, గో అంటే సూర్యకిరణాలు, బ్రాహ్మణత్వం అంటే ప్రపంచమంతా బ్రహ్మమయం అని తెలుసుకున్న భావనలందరూ కూడా మంచి కలగాలి. లోకా సమస్త సుఖినో భవంతు, లోకమంతా కూడా సుఖంగా మారాలి. కాలే వర్షతు పర్జన్య పృథ్వీ సస్యశాలిని, దేశోయం క్షోభరహితో బ్రాహ్మణ సంతు నిర్భయా. సకాలంలో వర్షం కురవాలి. పృథ్వీ సస్యశాలిని, ఈ పృథ్వీ సస్యశాలిని అయిపోవాలి. దేశోయం క్షోభరహితో, ఈ దేశంలో ఏ విధమైనటువంటి క్షోభ బాధలు ఉండకూడదు. బ్రాహ్మణ సంతు నిర్భయా, ఈ బ్రాహ్మణత్వం బ్రహ్మమయం జగత్ అని తెలుసుకున్నటువంటి మేమందరము కూడా నిశ్చింతగా జీవించగలగాలి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. అందరూ సుఖంగా ఉండాలి. అందరికీ ఏ బాధ ఉండకూడదు, మనస్సులో కూడా వేదన ఉండకూడదు. అందరూ మంచినే చూడాలి. ఎవ్వరికి ఏ విధమైనటువంటి దుఃఖము రాకూడదు. అపుత్రాః పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః, నిర్ధనాః సధనాః సంతు, జీవంతు శరదాంశతం. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగాలి, పిల్లలున్న వాళ్ళకి మనవలు కలగాలి. డబ్బు లేని వాళ్ళు డబ్బున్న వాళ్ళగా మారాలి, సంపద ఉన్న వాళ్ళగా మారాలి. అందరూ శరదాంశకం, వందేళ్లు ఆయురారోగ్యంతో బతకాలి. శ్రద్ధ మేధాయ శత్రుజ్ఞాం, విద్యాం పుష్టిం శ్రయం బలం, తేజమాయుష్యమారోగ్యం, దేహిమేహ వ్యవాహన. హే అగ్నిదేవా, నాకు శ్రద్ధ ఇయ్యి, మేధస్సు ఇయ్యి, యశస్సు ఇయ్యి, ప్రజ్ఞ ఇయ్యి, విద్య ఇయ్యి, పుష్టినియ్యి, శ్రియం సంపదలు ఇయ్యి, తేజమియ్యి, ఆయుష్యి, ఆరోగ్యమే. నువ్వు నాకు ఇవన్నీ ఇవ్వుగాక, ప్రపంచం అంతటికీ కూడా ఈ శాంతిమయ కోరిక వెళ్ళగాక అని కళ్ళు మూసుకుని ధ్యాన నిద్రలో కూర్చొని అందరూ ఒకళ్ళు ఎవరైనా కార్యకర్తలు 5-6 మంది వెళ్ళి అందరి మీద నీళ్లు చల్లండి. చేతులు ధ్యాన నిద్రలో పెట్టేసుకోండి, ఇంకా మీలోకి దిగాలి. కార్యకర్తలు గబగబ లేవండి, అందరూ కార్యకర్తలు అందరి మీద నీళ్లు చల్లండి. నీళ్లు చల్లిన వాళ్ళు లేచి వెళ్ళిపోవచ్చు. అది దాన్ని ప్రోక్షణ అంటాం, అభిసించన అంటాం. కళ్ళు మూసుకునే ఉండండి, మీ మీద నీళ్లు పడ్డాకే కళ్ళు తెరవండి. అది దైవానుగ్రహం మీ మీద వర్షించబోతోంది, దీన్ని అభిసించన అంటాం. సాయంత్రం 5 నుంచి 6 గంటలకు స్వామి భక్తి చైతన్యానంద గారి చేత యోగ నిద్ర మీకు నేరపడుతుంది. 6 నుంచి 6:30 నాదయోగ సాధన చేయాల్సి ఉంటుంది. 6:30 నుంచి 7:30 పరమపూజ్య గురుదేవుడి యొక్క శిష్యుడు అంతేగా మాట్లాడతాడు. 7:30 నుంచి 9 గంటల వరకు అన్నమయాచార్య కీర్తనలు ఉంటాయి.